गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भाम् शङ्कराचार्य पठ्यमान् अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। आनन्दैकरसप्रसारविलसन् मन्दस्मितास्यम् कृतापारीणम् निजभक्तमानस नवाम्भो जात भानोदयम्। कालज्ञानविदग्रणीम् शिवपरम् पाणीतमम् सद्गुरुम् ब्रह्मज्ञानमयम् नमामि हनुमत्काली प्रसादाय। न गुरोरधिकम् न गुरोरधिकम् न गुरोरधिकम् न गुरोरधिकम् शिवशासनतः 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 शिवशासनतः। गुरवे सर्वलोकानाम् विजये भवरूपिणाम् निधये सर्वविद्यानाम् दक्षिणामूर्तये नमः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ श्रीगुरुभ्यो नमः। సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। భక్తులందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు సర్వవ్యాపకుడు అయినటువంటి శ్రీ గురుదేవులకు శిరస ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। మనందరికీ సృష్టిక్రమం మనందరికీ తెలుసు। సృష్టిక్రమము మనందరికీ ఎలా తెలుసు? వస్తుంది, ఆడుతుంది, లయించిపోతుంది। అంటే సృష్టి, స్థితి, లయము ఈ మూడు కూడా మనకి జగత్తుకి జరుగుతూనే ఉన్నది। ఇది ఈనాటికేమీ కొత్తదేమీ కాదు, సనాతనంగా కొన్ని యుగాల నుంచి కూడా మనకి ఇదే నడుస్తూనే ఉంది। ఆ సృష్టి క్రమంలోనే మనం కూడా నిండి ఉన్నాం। మనం సృష్టికి భిన్నంగా లేము, మనం కూడా సృష్టిలో వారిమే। ఈ సృష్టి చేయడానికి మనం ఏమనుకుంటామంటే సృష్టించేది బ్రహ్మ, పరిస్థితి చేసేటువంటిది విష్ణువు, లయం చేస్తున్నటువంటిది మహేశ్వరుడు అని త్రిమూర్తుల్ని కూడా మనకి చూపించారు మహాత్ముడు। అంటే ఇంకోటి కూడా ఉంది, ఇక్కడ త్రిమూర్తులు కూడా పురుషాకారంలో ఉన్నారు। మరి అమ్మ జగన్మాత యొక్క విషయానికి వచ్చేసరికి జగన్మాత ఎలా ప్రకాశిస్తోంది అంటే ఉన్న ఒకే ఒక చైతన్యం నుంచి, ఒక అనంత శక్తి నుంచి ఈ విధంగానే సృష్టి స్థితి లయలు చేసేట్టుగా ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి లయాశక్తి కూడా అక్కడ కూడా సృష్టి స్థితి లయలు. ఇంతకీ అమ్మగారికి అయ్యగారికి తేడా ఏదైనా ఉందా అంటే మనం ఒక్కసారి వెతికి చూడండి. అయ్యగారిలో అమ్మ ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది. దానికి మనకు తెలియజేయడం కోసం ఏమన్నారు, మనలాగా భార్యాభర్తలు అంటే రెండుగా కనిపించలా, రెండుగా కనిపించారా వాళ్ళు ముగ్గురు కనిపించలా. బ్రహ్మగారికి సరస్వతి ఎక్కడుందని చెప్పారు, నాలిక మీద ఉంది అని చెప్పారు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఎక్కడుందని చెప్పారు, గుండెల్లో ఉందని చెప్పారు. మరి మహేశ్వరుడికో సగం భాగమే తీసుకున్న అమ్మ, సగం భాగము అమ్మదే. ఎక్కడ అంటే వాళ్ళిద్దరికి విడదీయడానికి ఎక్కడ, వాళ్ళ ముగ్గురులో విడదీయడానికి తీరులేనంత అది అనురాగం అన్నావా, రాగ బంధం అన్నావా, ఏమంటే బాగుంటుంది. అక్కడ మనం ఏమన్నా అనుకోపోయినా జరిగేది మాత్రం ఈ సృష్టి స్థితి లైలు జరుగుతూనే ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఏడిచామండి, చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఏడిచాం. ఏమండి ఏడకుండా ఉన్నావా, చిన్నప్పటి నుంచి ఏడుచున్నాం. ఇప్పుడు ఏమైనా గుర్తుందా అసలు మనకి, గుర్తులేదు. ఎందుకు ఏడ్చామో గుర్తుందా, స్కూల్లో మాస్టర్ కొడితే ఏడ్చాము, ఇంట్లో అమ్మ నాన్న కొడితే ఏడ్చాము. ఇప్పుడు వాళ్ళకి అది లేవులే, ఇప్పుడు వాళ్ళకి అమ్మ నాన్నలు కొట్టరు కదా, కొడితే కేసు అయిపోతున్నారు. మనం మరి అమ్మ నాన్నతో దెబ్బతిన్నాం కాబట్టి మన అమ్మ నాన్న తగ్గుతే దెబ్బ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టారు వాళ్ళు మనని, ఇంతటి వాళ్ళు చేయడం కోసం వస్తారు. ఈ రోజు మనం ఇంతగా ప్రకాశిస్తున్నాము అంటే ఆ తల్లిదండ్రి యొక్క తలవే. తల్లిదండ్రులు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏ సృష్టికంతకీ కారణము ఒకే ఒక భగవంతుడు అయినప్పటికీ కూడా ధర్మం చెప్తోంది అమ్మ నాన్నలు మర్చిపోమని ఎప్పుడు చెప్పాల. భార్యాభర్తలు మాత్రం మర్చిపోమని చెప్పిందా, చెప్పలా. పెళ్లి చేసినప్పుడు ఆ పెళ్లి మంత్రాల్లోనే ఉంటుంది, ఇద్దరు వేరు కాదని కలిపేటువంటిదే ఆ పెళ్లి మంత్రాలన్నీ కూడా. కానీ మనసులు వేరయ్యి మార్గాలు వేరుగా ఉండటం చేత ఈ సంపాదన ఎంత నా సంపాదన ఎంత, ఈ పని ఎంత నా పని ఎంత అని ఇద్దరు చీలికలైపోయి ఇప్పుడు ఏమైపోతోంది, ఆనందంగా ఉండాల్సినటువంటి దాంపత్య సుఖమల్లా ఏమవుతోంది, వెలవెలపోతాం, వీధిన పడతాం. చాలా చూస్తున్నాం మనం, మనకి ఆశ్చర్యం కలిగిస్తూ ఎప్పుడైతే రెండు బొమ్మలు ఉన్నాయో రెండిట్లో తేడా ఎప్పుడు ఉంటుంది. అమ్మ తల్లి పిల్లల్లో తేడా ఉండదా, ఉంటుంది వస్తుంది. ఇద్దరు ఒకేలాగా ప్రవర్తిస్తారని ఎక్కడ లేదే, పోలికలు కూడా ఎక్కడో కలుస్తుంటాయి. అమ్మ పోలికి వచ్చి ఆడపిల్ల అవ్వచ్చు, మగ నాన్న పోలికి వచ్చి మగపిల్లవాడు అవ్వచ్చేమో, కానీ మన నడవికల్లో మన మనలో మన భావాల్లో చాలా తేడాలు ఉంటాయి. ఏ ఇద్దరు ఒక్కరవుతారు అక్కడ, ఏ ఇద్దరు ఒక్కరవ్వరు. కానీ అర్థం చేసుకుంటే ధర్మం అక్కడ నిలబడుతుంది. అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ సంసారము ఏమన్నారు, స్వర్గతుల్యము అని. సంసారమే స్వర్గము అన్నారు. చచ్చిపోయిన తర్వాత వచ్చే స్వర్గం కాదు, బ్రతుకున్నాక కూడా ఉంది మన జీవితానికి స్వర్గం. మన యొక్క భావాలతోనే మన యొక్క మనస్పర్ధంతోనే అది నరకమవు గాక స్వర్గంగా కూడా ప్రకాశించుగాక. అందుకే నాన్న కొడుకు మనసు ఒకలాగా లేదు, అందుకనే కదా కోట్లు కూడా ఎక్కిస్తున్నారు. తల్లిదండ్రులు తేడా కనిపించట్లేదు, అన్నదమ్ములు తేడా కనిపించట్లేదు, అత్త చెల్లెలు తేడా కనిపించడం లేదు. మనం ఏమైనా అనుభవించేది ఏమైనా ఆనందంగా ఉందా, పోనీ కోట్లు ఏమైనా ఇస్తే వాడు ఏమైనా అందరూ కూర్చోగలడా, వాడి జీవితం అయినా తేడాగా ఉంటుందండి, ధనం ఎక్కడైనా ప్రకాశిస్తుందా, దాని అంతా అది రూపాయికి ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఉందా, రూపాయికి అడ్వర్టైజ్మెంట్ లేదు, వస్తువుకి అడ్వర్టైజ్మెంట్, వస్తువుకి అడ్వర్టైజ్మెంట్ ఉంది, రూపాయికి అడ్వర్టైజ్మెంట్ లేదు. అది సిరి సంపద అన్నారు, దాని ఇప్పుడు ఎంత మంచి వాడు ఇచ్చారో చూడండి, సిరి అంటే లక్ష్మీదేవి, సంపద అంటే సమ్యక్ పదము అది. అంటే నువ్వు గుర్తిస్తే మనం, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే మనం రూపాయలు పెట్టి పూజ చేస్తాం, అమ్మ ధనలక్ష్మి అమ్మవారికి పూజ చేయాలి. కానీ ధనం మీద వ్యామోహం పడమని చెప్పలా. రేపుటి ఈరాంజనేయ బాలాంజనేయుడు రాని పేరు పెట్టిన ఇట్లా తిరిగితే అట్లా తోక పెడతాం. అర్థమైంది? కూర్చో కూర్చో. అందుకని అక్కడ మనకు అందుకని సంపద అంటే మాటకైతే సంపద ధనధాన్య భోగభాగ్యాలు ఇచ్చారు. కానీ ఒక్కసారి మనం లోతు ఆలోచిస్తే సంపద ధనధాన్యాలు అవుతున్నాయా, భోగభాగ్యాలు అవుతున్నాయా? సంపద ఏదవుతోంది? అది ప్రసాదించిన భగవత్ స్వరూపం అవుతోంది సంపద. ఎవరికైతే భగవత్ భక్తి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవికి నిలయం అవుతోంది. ఎందుకంటే డబ్బులు ఎక్కువ పెట్టుకుని వీధిని తిరిగే వాళ్ళు ఎంతమంది అండి? అది కూడా భయమేగా. లక్షలు పట్టుకుని నాకు లక్షలు ఉన్నాయో, హో అంటే ఎవడైనా గూరీగా వాడు ఉన్నాడా? ఏడు. ఎందుకని? దాని వెనక భయం చాలా ఉంది, దానికి భయపడాల్సినవి చాలా చాలా ఉన్నాయి. నా దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయంటే ఈ రోజు వచ్చి వీధిలో చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకని? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ భయం వస్తుంది, దాయాదులతో బంధన వస్తుంది అక్కడ. ఇది మనం అనుభవించేటటువంటి సందర్భంలోనే దాన్ని ఏ విధంగా అనుభవిస్తే బాగుంటుందో, యాగం ఉండాలి, నీ అనుభవం ఉండాలి అక్కడ. ఆ రెండు ఉంటేనే మనకి ప్రకాశం ఉంటుంది. యాగం లేకుండా నేనే వండుకుని నేనే తింటూ నేనే ఫ్రిజ్లో దాచుకొని 10 రోజులు 15 రోజులు 20 రోజులు నేనే దాచుకొని తిన్నాను అనుకోండి, దానికి ఏమైనా రాణింపు ఉందా? వండుకుంటే తినడానికి రాణింపు ఉందా? రాణింపు ఉందా? లేదు. ఎందుకని? నువ్వు వండుకుని నువ్వే తింటున్నావు, దాని గురించి ఆనందించే వాళ్ళు ఎవరు? దేని వల్ల ఆనందం వస్తుంది? అదైనా నువ్వు వండుకున్న తర్వాత ఈరోజు అందరికి పంచి పెడితే బాగుంటుందని నువ్వు ఎవరి చేతిలో అయితే పెడుతుంటావో, ఆ అమ్మో అయ్యో కాస్త నోట్లో వేసుకుని అబ్బాయి ఎంత బాగుందమ్మా, ఎంత బాగా చేసావమ్మా నువ్వు అన్నప్పుడు అక్కడ అన్నపూర్ణమ్మ తల్లిని తలుచుకోవచ్చు, శుకులమ్మ తల్లిని తలుచుకోవచ్చు. మనకి ఎంత ఆనందంగా ఉంటుంది అది. అందుకనే మనకి ఉపనిషత్తులు వేదము పోషిస్తోంది, యాగైనైతే అమృతత్వమానసు. త్యాగం ఒక్క దాని చేత నేను అమృతత్వాన్ని పొందగలవు. కానీ త్యాగం అంటే కొంతమంది డబ్బులు ఇచ్చేస్తే త్యాగం అనుకుంటారు, కాదు. మన ప్రతి చర్యలోనూ త్యాగం ఉండాలి, ప్రతి చర్యలో కూడా త్యాగం ఉండాలి. త్యాగము ఆ మనిషి యొక్క నడవడికలోనే తెలుసుకోవచ్చు. త్యాగం లేకపోతే ఏమవుతుంది అక్కడ? గుడుగుడు ఏదో అంటారు కదా, ఇంట్లో పడి అంతా తానే అనుకుంటూ ఆ ఇంట్లోనే చచ్చిపోతూ ఆ ఇంట్లోనే పడుతుంటూ అది ఎంతవరకు ప్రకాశం ఇస్తుంది? ఇవన్నీ కూడా మంచి గుణాలు ఎక్కడైతే ఉన్నావో అవి ఎవరి గుణాలు అంటే భగవద్ గుణాలు అని మనకి ధర్మం తెలియజేస్తాం. ఇది ఒక మంచి గుణం ఉన్నదంటే రాగద్వేషాలు ఇవన్నీ బంధనలిస్తాయి. కానీ భగవంతుడి దగ్గర ఏమున్నాయి? రాగద్వేషాలు లేవు, త్యాగం ఉన్నది అక్కడ. మహాత్ముల దగ్గర ఏమున్నది? అందరికీ నావాడే అంటారు. మన గురుదేవులు ఏముంటుండేవారు? అందరికీ కూడా మావాడే అంటుండేవారు. అలాగే వీరి సాంప్రదాయంలో మన నాగేశ్వరరావుకి, నాగేశ్వరరావు గారికి గొప్ప ఆయన కవి,
పుస్తకాలు ఏం చేస్తారు? రాస్తారా?
నేనేం చెప్పాను? కవి అని చెప్పాను. అది ఫ్రెండ్లీ అయింది, ఎందుకంటే పక్క నుంచి నంచుకుంటున్నాను. ఎన్నెన్ని మాటల్ని కూర్చి తను మన ఆర్టి మన మాసపత్రిక మాసపత్రికలో ఆర్టికల్స్ కూడా వచ్చాయి చాలా చాలా. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే దీనికి కూడా ఒకటి ఉంది పెద్దల మాట, రవికాంత చోట కవికాంత. ఇప్పుడు మనకి సూర్యుడు లోపలికి చూడలేడు, కానీ కవి అయితే ఎంత లోపలికి వెళ్ళినా ఎక్కడ దాకున్నా కూడా దానిలో విశేషాన్ని తీసుకొని వారు రచన చేయగలరు. అలాగా మనకి ఇది ఆస్థానంగా, ఆస్థాన పండితులుగా మనకి విజయేశ్వరానంద ప్రసాద్ వారు అలా ప్రకాశిస్తూ ఉంటే ఇక్కడ మనకి మన నాగేశ్వరరావు కూడా అలాగే తనకు తోచిన విధంగా తను ఎక్కడ వెనకంత వేయకుండా ఇది తన ఇది తన శైలిలో నాగేశ్వరరావు గారు ఎన్నో మనకి కవితల్ని మనకు అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారి తల్లిదండ్రులు మహాభక్తులు. మనకి ఇచ్చిన ఆస్తి ఏది? తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి ఆస్తి ఈ గొప్పడు సాంప్రదాయం. తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చినటువంటి సాంప్రదాయం ఏది? గురు సాంప్రదాయం. ఆ అమ్మ ఎందుకంటే తాతగారు పెద్దవారు అయిపోయి మా చిన్నతనంలోనే కాస్త వెళ్ళిపోయినప్పటికీ మా అమ్మగారు ఉండేది, వాళ్ళ అత్తగారు. ఎప్పుడు వాళ్ళకి ఎంతసేపు బాబుజీ వైపుకి, ఆశ్రమం వైపుకి, తీర్థప్రసాదాల వైపుకి, పూజల వైపుకి చెయ్యడమే పని. అలా తోస్తూనే ఉండేవారు వాళ్ళు. మన పెద్దలు అంత గొప్పవాళ్ళు. వాళ్ళ ఆడపడుచు కూడా కావడం లేదు కదా. ఆవిడ కూడా వస్తూ ఉండేది మనకి. మన పాండంగ శ్రీశైలరావు గారి ఇంట్లో లక్ష్మి గారా, ఆర్టీసీ లక్ష్మి నానప్ప అవుతుందిలే. ఆవిడ కాకుండా ఇంకో పెద్ద ఆవిడ వచ్చేవాడు. అదే బహుశా అంటే రిలేషన్ లేకపోతే ఫ్రెండ్స్ కలిసి తిరుగుతుండేవారు. సత్యవతం చాలా. ఎందుకంటే పాండవరంగ మన శ్రీశైలరావు గారి ఇంట్లో స్వామివారు ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళు రావడం, తీర్థ ప్రభావానికి స్వామివారి బోధ దగ్గర ఎప్పుడు అందుతుంది అని ఎదురు చూడటం, పాపం చూడటం అన్ని చెప్తూనే ఉండే. అదే సాంప్రదాయం ఆశ్రమం వచ్చిన తర్వాత కూడా మనకి 50 ఏళ్ళు అయిందంటే చూడండి, ఆ అమ్మగారు రావడం, వీళ్ళని తీసుకురావడం, వీళ్ళని తిప్పుతూ ఉండడం, వీళ్ళ ఇంట్లో ఏది వచ్చినా ముందు బాబుగారికి చెప్పారా మాతాజీకి చెప్పారా అంతే, వాళ్ళకి తెలిసింది అంతే. అలాగా పాపం ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. కానీ ఆయనకి నాకు ఎక్కడ వచ్చేదంటే, రావయ్య పాప ఆశ్రమంలో ఉండిపోవయ్యా, అక్కడ వచ్చేది. అక్కడ వచ్చి ఏమవుతుందంటే మావాడు బ్రహ్మచారిగా ఉండిపోయాడు. వీరు చంద్ర అక్కడ చంద్రపెట్టుకుంది ఈ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ నాగేశ్వరరావు గారు వీడి పెళ్లి అయిన తర్వాత కోణలక్ష్మీరావు గారు అప్పచెప్పి రావాలనుకున్నారు మరి తెలియదు. కానీ మధ్యలో ఆయనకి మధ్యలో ఒక పెద్ద అవాంతరం వచ్చింది. ఈ జబ్బు ఈనాటిది కాదు, ముందే ఒకసారి వచ్చి చాలా ప్రాణాపాయం దాకా వచ్చింది. నమ్మిన పాదం ఎటువంటిది? అది తొందరగా వెళ్ళిపోనిస్తుందా? వెళ్ళిపోనివ్వదు కదా. కొంత మళ్ళా ఆయుష్ంది మళ్ళా. ఏది గురుదేవుడి దయవల్ల అనుగ్రహంతో మనకి ఎన్నెన్నో అనుభూతులు, స్వామి ప్రసాదించడం, అలాగా ఆనందపూర్వకంగా వచ్చాడండి మళ్ళా బయటికి. మళ్ళా అప్పుడు కూడా అన్న నాకు ఇక్కడ అయిపోయింది కదా, అయిపోయింది కదా, ఎప్పుడన్నా వచ్చేవయ్యా ఆశ్రమాన్ని అన్నానా అన్నాను. కానీ ఇమ్మర గుంటూ ఏం కట్టేసిందో, లేకపోతే కూతుళ్ళు అల్లుళ్ళు కట్టి వాళ్ళు ఆయన్ని కట్టేశారో తెలియదు, కానీ ఆ గుంటూరు నుంచి మాత్రం రాలేదు. వచ్చిపోవడం అయితే పర్వాలేదు, కానీ నేను ఒక 3 రోజులు ఉండడానికి పెద్దలు కష్టాలు పడే అయ్యా ఆయన ఎక్కడుంటాను, ఎక్కడుంటాడు గోలేదు ఉండడానికి రావాలి, కాని గదులు తక్కువ ఏంటి అని అలాగే ఉండి 3 రోజులు కదా ఉన్నాడు. 3 రోజులు ఉండి ఆ 3 రోజులు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని సంకేతాలు చేస్తున్నాడు కదా. శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం అది చేసుకుని మళ్ళా వెళ్ళిపోయి ఈ దేహం అన్న తర్వాత అండి మనకు వచ్చేటువంటి అవాంతరాలు కూడా ఈ జన్మ మాత్రమే కాదు, మన పూర్వజన్మ వాసనలతో, పూర్వజన్మ కర్మలతో. అందుకనే మహాత్ములు చెప్తారు, ఎప్పుడు కర్మ ఉంటేనే జన్మ ఉంటుంది అని. కర్మ లేకపోతే జన్మ లేదు. కర్మ ఉండబట్టే జన్మ వచ్చింది. ఈ జన్మ వచ్చిన తర్వాత ఆ కర్మకి మళ్ళా ఈ జన్మలో కర్మలు కొన్ని మేళవించి ఏమవుతాయంటే మళ్ళా కర్మలుగా దాన్ని ఏమన్నారంటే ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అని 3 రకాలుగా మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 3 కర్మలు కూడా మనం ధరించే ఉంటాం. ఈ రోజు మన ఇల్లు చక్క పెట్టుకుంటే రేపటి రోజు మన ఇల్లు నీట్గా ఉంటుంది. పండగ వస్తుందని మన ఇల్లు తుమ్ములవి దులుపుకున్నాం, బాగా తడుకుంటూ పెట్టుకున్నాం, చాలా చాలా బాగా కొత్తిల్లే చేసుకున్నామండి, రేపటి రోజు మారదు రేపటికి ఏమవుతుంది? కొత్తిల్లు లాగానే ఉంటుంది. అలాగే మనం కూడా కర్మలను ఆచరించేటువంటి సమయంలో ఎప్పుడైతే, ఎందుకంటే అందులో కూడా మనకి చెప్పింది ప్రారంభాయ సమర్పితం వపుః ఇత్యేషా మనీషామమ అంటారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. మనీషా పంచకాన్ని అందిస్తూ అందులో ఇది స్వవపుః, నా శరీరం ఉందే ప్రారంభాయ సమర్పితం. ఇప్పుడు మనం అనుభవించేది ఏంటిది? ప్రారంభ కర్మ. ఏదుంటే మనం ప్రారంభాన్ని అనుభవిస్తున్నాము. సంచితం ఉంటే, సంచితం అంటే ఏంటి? బ్యాంకులో కొంత డబ్బు పెట్టుకున్నామండి, దాని ఇంట్రెస్ట్ దాంట్లోనే పడుతుంది. సంచితం దాన్ని అవసరమైందండి, ఒక్కసారి మనం తీసుకుని ఖర్చు పెడుతున్నాం. ప్రారంభమైంది. మనం ఏం చేసామంటే, తెలివి గల వాళ్ళు ఏం చేసామంటే, అంతా ఒక్కసారి తీసేస్తే ఏమైపోతాము అని బ్యాంకులో ఏం చేసాము, వడ్డీ మాత్రమే తీసుకుని అసలు మళ్ళా బ్యాంక్ లోనే ఉంచుకున్నాం. అదేమవుతోంది? ఆగామి అవసరం అంటే మనం రేపు తీసుకోవచ్చు, మరు గంటలో తీసుకోవచ్చు, మంచి తీసుకోవచ్చు. ఏమండి, ఇప్పుడైతే చెప్పక్కర్లా, ఆ డబ్బాలో తీసుకుని ఎత్తుకోవాలంటే అప్పుడు అదేం డబ్బా అంటారు? ఆ ఏటీఎం లో తీసుకోవచ్చు, ఏటీఎం లో తీసుకోవచ్చు, లేకపోతే బ్యాంక్కి వెళ్ళి తీసుకోవచ్చు, లేకపోతే చెక్కులు రకాలు. ఈ తెలివితేటి నేను మాట్లాడాలా? నన్ను అడగండి, నాకు రావాలి తీసుకోవచ్చు. అందుకని అది ఏమైంది? ఆగామి కర్మ అయినది. ఇప్పుడు మనం ఏం రహితం చేసుకోవాలి? ఇక్కడ కర్మ లేకుండా చేస్తా, మరు జన్మ కర్మ లేకుండా చేసుకుంటే మరు జన్మ లేకుండా హరించిపోతుంది. లేదు, వస్తే వస్తుంది కర్మ, వస్తే వస్తుంది. అప్పుడు కర్మ అప్పుడు అనుభవిద్దాము అనుకుంటే మళ్ళా ఇదే మానవ జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే మన కర్మలు పూర్వజన్మల్లో ఎన్నెన్ని రకాల జన్మలు ఎత్తుతూ ఎత్తుతూ వచ్చి పుణ్యం రాశీభూతం చేసుకుంటే పుణ్యకర్మ వలన ఈ మానవ జన్మ వచ్చిందో, మళ్ళా తిరిగి మళ్ళా ఇదే మానవ జన్మ వస్తుంది అనేటువంటి గ్యారంటీ మాత్రం లేదు. కానీ మహాత్ములను ఆశ్రయించడంతో, గురు పాదాలను ఆశ్రయించడం చేత మనకి గురువులు ఎటువంటి అభయహస్తాన్ని ఇచ్చారంటే, నువ్వు ఆశ్రయించాలే కాని నేను చెప్పినట్టుగా కనుక నువ్వు చేస్తే ఈ జన్మమే మా కడసారి జన్మమై నీ సాయుధ్యము పొంది. ఈ జన్మమే మా కడసారి జన్మమై. అది దేని వల్ల వస్తుంది? మన అనుష్ఠాన బలం వల్ల వస్తుంది. కర్మ లేకుండా చేసుకోవడం అంటే ఏంటి? మన అనుష్ఠానం చేసుకోవాలి. మహాత్ములు ఏదైతే మనకి ఉపదేశాన్ని ప్రసాదించారో మంత్ర అనుష్ఠానం చేసుకోవాలి. అదొక్కటే చాలదండి. మనం ఏంటంటే ఎప్పుడు జపమాల పట్టుకుని జపం చేస్తూనే ఉన్నామా, ధ్యానం చేస్తూనే ఉన్నామా? ఏం చేస్తున్నాడు ఈ జీవుడు? కాసేపు ఇంత అని పెట్టుకుని చేసి అంతలోనే మనస్సు చైతకలాడుతుందా లేదా? నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నీటి సంగతిని మరచి సతమతమవుతా వేళ, నీటి సంగతిని మరచి సతమతమవుతా వేళ. నేడు చేజారిపోతే గుండె పగులయ్యే చేళ, నేడు చేజారిపోతే గుండె పగులయ్యే చేళ. లేని మనసా ఎందా నిలకటి, లేని మనసా ఎందా. మనం ధ్యానానికి కూర్చుంటే ఉన్న విధాలో కళ్ళు తెరిచి కూర్చుంటే కొంచెమే, కళ్ళు మూసుకుని కూర్చోండి, జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. దాని వెంట మనం కూడా పడితే ఏమైపోతుంది? ఒక ప్లాన్ వేసేస్తూ ఉంటాడు మనం. ఎన్ని ప్లాన్లు అయిపోతూ ఉంటాయో దానికి ఏమంటున్నాను? నువ్వు ఎందుకు కూర్చున్నావు ఇక్కడ? నువ్వు కూర్చున్న దేనికి? ఏ ఆలోచన లేకుండా భగవంతుని అందే మనస్సు నిలకడదా? నిలబడడం కోసం నిలబడి కూర్చొని ఈ మనసు ఎటుబడి పెడుతుంటే దాని వైపుగానే రెండో మనసు కూడా వెళ్ళిపోతుంది. మనో త్రివిధం లోకం శుద్ధం చ అశుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జిత. మహాత్ములు మనకి ఉపనిషత్తుల ద్వారా ఎన్నెన్నో సూచనలు అందించారు. మనకి రెండు మనసులు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మనకి రెండు మనసులు వస్తాయి. పేమెంట్ అవుతాయి, ఎన్నింటి వరకు ఉంటుంది, తర్వాత మనం ఏం పని చెయ్యాలి. ఏది రఘువంతుడు లోపల గుర్తు తీసుకొస్తూ ఉంటాడు. గుర్తు తీసుకొస్తూ ఉంటే సంస్కారం ఉన్న మనసు పక్క నుంచి ఏం చేస్తుందంటే, ఎందుకు కూర్చున్నావు రా ఇక్కడ, అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నట్టు, అందులో నీకేమైనా తక్కువ ఇది ఉండవు, ఉద్యోగులు ఉండే, నువ్వేమో మనస్సుని ఏకాగ్రత చేయాలని ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిందిగా చెప్పి మంచి మాటలు వినకుండా నీ మనస్సుని వీధిలో పడేసుకుంటావేంటలాగా, ఊరి మీద పడేస్తావేంటి అని మంచి మనసు మనకి గుర్తు తీసుకొస్తుంది. చెడ్డ మనసు ఏం చేస్తుంది, వెనక నుంచి వచ్చిన కర్మపూరితమైనటువంటి ఆలోచనలు మనకి పక్కన వారికి వ్యాపించండి. ఏది ఇప్పుడు చేయించాలి అక్కడ, మంచి మనసు చేయించాలి. మంచి మనసు చేయించాలంటే ఏం చేయాలి ఇక్కడ, ఒక బోధ అనేటువంటి దాన్ని మనం వినాలి. మంచి విషయాల్ని మనం వినడం నేర్చుకోవాలి. మంచి విషయాన్ని వినడం నేర్చుకుంటే, ఎందుకంటే మీరు భారతం వినొచ్చు, రామాయణం వినొచ్చు, భాగవతం వినొచ్చు, వింటున్నంతసేపు ఏమంటారంటే ఇప్పుడు అలా చేశాడట, రాముడు ఇలా నడిచాడట అని మనం వింటున్నాము. ఈ పాత్ర ఏమైనా అందులో ఉందా, నీ పాత్ర అందులో ఉందా, భారతంలో ఉంటావా నువ్వు, భాగవతంలో ఉంటావా, రామాయణంలో ఉంటావా, ఉండొచ్చుగా. ఆ గోపికల రూపంలో మనం ఎందుకు అవ్వకూడదు అక్కడ, ఏమండి అక్కడ కోతులు ఉన్నాయి కదా, ఆ కోతుల్లో మనం కూడా పోతావచ్చు కదా, అది కూడా రామాయణం రామాయణం విన్నట్టుగానే వింటాం తప్ప, ఆ రాముడితో మనం కూడా ఉన్నాము, రాముడు నాది అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చేయతల్ని చూస్తాను. రెండు పాపం ఎత్తనా వద్దా ఒత్తనా వద్దా ఒత్తనా వద్దా దాన్ని పెద్దగా ఎత్తచ్చు. ఇంకా రాముడి వారం మనము, ఎప్పుడైతే రాముడి వారం అవుతున్నామో పుట్టుడు కాకుండా పోలా, ఇప్పుడు కూడా అదే అవతారమైంది అవును కదా. మనం ఏం చేస్తున్నాము, ఇది భాగవతం వింటున్నాము. వింటున్నప్పుడు మనం ఎక్కడ ఏ పాత్ర అవ్వాలి, కొన్ని కుబ్జం అవుదామండి, కుబ్జ కాకూడదని ఏముంది, మనకున్న గుణాలన్నీ అలాంటివే కదా. మూడు వంకరతో ఉంది కదా కుబ్జ, మళ్ళీ కూడా మూడు వంకరలు కనిపిస్తున్నాయి కదా, కొత్తగా చేస్తామో గుణాలు. కానీ ఆ అమ్మ కృష్ణుడు వచ్చి సుందరి అని పిలిచేసరికి ఏమనుకున్నాడ, ఓయా అందరూ ఏదో పరిహాసం చేసుకుంటే ఊరుకున్నాను కాని కృష్ణ నువ్వు కూడా ఇలా అంటావు అనుకోలేదు అంది. అనేసి కృష్ణ ఏం చేశాడు, మనసు కరిగిపోయింది వెంటనే, ఆవిడని తరిపజేయడం కోసం వచ్చినటువంటి వాడే కదా, ఆ పాదం మీద ఒక పాదం వేసి గట్టిగా నొక్కి గది ఈ కుటుంబం పట్టుకుని ఇలా గట్టిగా పైకి ఇలా లాగాడట. లాగేసరికి ఏమైపోయింది అక్కడ, వంకర్లన్నీ తీరిపోయి అందమైన సౌందర్యంతో ప్రకాశించింది. ఏ సౌందర్యం అది, ఆత్మ సౌందర్యం. ఇప్పుడు మనమే కుజమైతే మనం అటువంటి స్థితికి రావడానికి ఎంతసేపు పడుతుందండి, కనీసం అటువంటి భక్తున్నా లేకపోయినా అలా అనుకోవడంలో తప్పేం చెప్పండి, అనుకోవచ్చు కదా, అనుకోవాలి. అందుకని ఏది ఎక్కడ మనం ఒక పాట పాడుతున్నాం అనుకోండి, ఆ పాట మనకుగా మనమే పాడుకోవాలి. పాడుకున్నప్పుడే ఆ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని మనం అనుభవించగలుగుతాం. లేకపోతే అనుభూతి ఎక్కడది, మనందరికి వచ్చే అనుభూతి ఎటువంటి తెలుసా, వంకాయ కూర దగ్గర, లడ్డు దగ్గర, పాయసం ఉంటుంది బహుశా పాయసం దగ్గర, లేకపోతే గారి దగ్గర, ఆ గారికి ఆ అల్లం పచ్చడి నంచుకు తింటూ ఉంటే ఉంటుంది జీవకి గారి వెళ్ళిపోతుంది అవసరమా, అండి కాఫీ తాగుతూ కాఫీ స్వరూపాన్ని పొందుతావు అవసరమా నీకు, మన జీవితానికి అది ఆకలి నింపడం కోసమే కాని అవి మనకి మన ఉత్కృష్టమైన మానవ జన్మకి అదే అవసరం లేదు. మనకు అవసరమైనటువంటిది ఏంటి అక్కడ, మనం ఏం తీసుకుంటున్నా అక్కడ ప్రసాద రూపాన్ని మనం అనుభవించినప్పుడే ప్రసాదాన్ని మనం పొందిన వాళ్ళము. అందుకని ఇక్కడ కుక్కి రూపాన్ని పొందొచ్చు కదా, అలాగే ఒక వాన రూపాన్ని పొందొచ్చు కదా, తెలిగి తెలియక కిసలాడుతూ రాముడి దగ్గరికి వెళితే రాముడు ఏమన్నాడు, ఆయన దగ్గరికి ఎవరన్నా వెళ్తామా అనుకో, ఆ చక్కగా తల ఇలా మీరి చక్క చేతులు అయి ఉంటే అది పెట్టేవాడట రామచంద్రుడు. సాధుగా మనకి అంతకన్నా ఏం కావాలి?
అవి ఏమి తీసుకొస్తాయంటే ప్రవచనాలు వింటేనే వస్తాయి, అవి బోధ వింటేనే ఆ స్వరూపాన్ని మనం పొందగలుగుతాము. మనం అంతేకాదు ఆ స్వరూపం ఎక్కడో తీసుకెళ్తుందంటే నువ్వు జీవుడు కాదురా ఈశ్వరుడు అనేటువంటి అనంత స్వరూపాన్ని తీసుకెళ్లేది బోధ మాత్రమే. నేను నేను అంటున్నావు కదా, ఈ నేనులో ఏది నేనయ్యున్నది? చెయ్యి నేనా, కాలు నేనా, కన్ను నేనా, తల నేనా, నువ్వున్నటువంటి పాత్రలో ఏది నేనయ్యున్నది? నాది అంటావు గాని నేను అనవు నువ్వు అక్కడ. ఏమంటావు? నాది అంటున్నావు, నా కాలు, నా చెయ్యి, నా తల. నా తల నిప్పుపోయింది, నా కాలు నొప్పెట్టింది అంటావని కదా నాది అవుతోంది అక్కడ. అంటే ఈ దేహం అనేటువంటి నేనును ఎవరు ఏది అజ్ఞానం చేత దేహమే నేననేటువంటి భ్రాంతిలో పడుతున్నారో ఆ నేను నాది అనేటువంటి మమకారంలో కూడా ఇది కూరుకుపోతున్నాను. నేను నాది దూరమైనప్పుడు నేను నీవు నీవుగా మిగిలేదవురా మమకారములో పడుకునురా మమకారములో పడుకునురా మాధవుని
పడకుమూరా ఇవా స్వామివారి ప్రసాదం మని ఏ రూపంలో గురుదేవులు మనకి ప్రసాదం ఇంకా ఉన్నాయనుకోండి రెండు చిరణ ప్రస్తుత పరిస్థితిలో. అందుకని ఏమవుతోంది అక్కడ, అది నాది ఇది నాది అని విర్రవీగేదావు, ఏది నీది కాదురా, ఏదండి వెళ్లే వాళ్ళు ఎవరు తీసుకెళ్తున్నారా, నా నాగేశ్వరరావు ఏమి తీసుకెళ్ళాడా, వెతుక్కుందాం పోని, నాగేశ్వరరావు ఏం తీసుకెళ్ళా, తానెవరో తాను అనేటువంటి విషయాన్ని ఏది ఉన్న పంచమహాభూతాత్మకమైనటువంటి దేహము పాంచభౌతికంగా అన్నిటిలో కలిసిపోతే ఆ పంచభూతాలకి శక్తిని ఇచ్చేటువంటి శక్తి అది ఏకత్వం, అది ఏదై ఉన్నదో అది తాను పొందుతోంది, దానికి భిన్నం లేదు. కొన్ని కర్మలతో వచ్చినటువంటి కర్మనంతా ఇక్కడ పూర్తిగా అనుభవించి ఏది బాధ పొందాడు అంటే నిజంగా దేహధారి ఎంత బాధలుంటాయండి, ఎంత బాధలుంటాయి. ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే చాలు మనకి నొప్పి అంటాం, రాయి గుచ్చుకుంటే చాలు నొప్పి అంటాం. ఆ ఆసుపత్రి వాళ్ళు తుదులు పొడుపుతారా, కత్తితో పోస్తారా, ఏం చేస్తారు, ఎందుకంటే ఈ బాధ వాళ్ళకి తెలియదు కదా. ఒక డాక్టర్ గారు అన్నారట, ఇంతదాకా చాలా ఆపరేషన్ చేశాను కానీ ఈయనకేదో కురుపు గెట్టలేసి ఈయన ఆపరేషన్కి వెళ్ళాకట. నేను నా జీవితంలో చాలా మందికి ఆపరేషన్ చేశాను కానీ నాకంత నొప్పి ఇంకొట్లేదన్నట్ట. ఎవరికంటే వాళ్ళకి నొప్పి తెలుస్తుంది, మరిది ఎవరికంటే వాళ్ళకి అనుభవం వస్తుంది అలా. జ్వరమైనా ఎవరి జ్వరం వాళ్ళే పొందుతారు తప్ప అక్కడే ముందుకిస్తారు, చదువుకున్నారు కాబట్టి దాంట్లో కొంచెం ప్రవేశం ఉంది కాబట్టి అందులో దేని వల్ల ఏది వస్తుందో దీనికి రాందాన్ని సైన్స్ పెరుగుతుంది కాబట్టి దానికి ఇది ఆధారమా దీనికి ఆధారమా అనుకుంటూ మళ్ళీ కూడా వాటి చుట్టూ చుట్టూ తిప్పుతూ వాళ్ళకు కూడా పెద్ద పరీక్షలే అనుకుంటాను డాక్టర్స్ కూడా మనందరినీ చూసి చూసి. అందుకని ఎన్నిటిని బడి వచ్చి మరి ఆ పాంచభౌతిక దేహాన్ని ధరించినటువంటి నాగేశ్వరుడు మరి చిన్నప్పటి నుంచి మరి ఎన్ని కవితలు రాశాడు, కానీ తన మీద తాను రాసుకుని ఉన్నాడేమో అనుకుంటున్నా, తన మీద తాను రాసుకుని ఉన్నాడేమో అనిపిస్తున్నా. ఎందుకంటే ఎవరి మీద వాళ్ళకి ఉండదు, చూసిన ప్రకృతిని బాగా దానిని పెద్దగా చూసి పెద్దగా దాని గురించి వ్యాఖ్యానం చేయగలరేమో కాని తమ దాకా వచ్చేసరికి అక్కడ అందులో తానైపోతాడు, కాసేటువంటి చెప్తే అక్కడ వస్తున్నప్పుడు తానైపోతాడు. అందుకని తనలోంచి అనేక అక్షరాలు వస్తూ ఉంటాయి. అలాగ మరి మళ్ళా తను చాలా బాధ అనుకోండి హాస్పిటల్లో, పాపం ఇంకో చింత లేదు పిల్లవాడు కూడా నిజంగా ఆఖరికి అల్లుళ్ళు కూడా బాగా సహకరించారు నేను చూస్తున్నాయని. అభిషేకానికి ఎవరైనా వచ్చి చేస్తున్నారా లేదా అంటే పెద్దల్లుడు గారు అభిషేకాన్ని దగ్గర పళ్ళెం పట్టుకుని కనిపించేవాడు. అందుకని ఓకే భగవంతుని ప్రార్థించుకుందాం మనం, భగవంతుడు ఏది కావాలంటే అది మంచి చేస్తాడు. ఆ వ్యాధిని ఆ రోగాన్ని మనం తీసుకోలేం, నిజంగా పడే వాళ్ళు చూస్తుంది బాధ వస్తుంది, ఏ నొప్పి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకే అది అనుభవం కానీ ఇంకొకరికి ఎలా వస్తుంది, దాని మాత్రం తీసుకుంటారా, కష్టమే. ఒకసారి ఇలాగే నాకు బాగా తలనొప్పి వస్తుండే, వస్తుంటే మాకు ఆ తలనొప్పి కూడా ఇవ్వకూడదు అని ఒకటి నాలుగు సార్లు పది సార్లు అడగడం మొదలు ఇచ్చాడు. ఆ టైం వచ్చినప్పుడు నీకు వస్తుందిలేవా అప్పుడు చూసుకోగలనే అన్నా. అలాగే ఒకసారి తలనొప్పి వచ్చి మళ్ళీ అడిగితే కొట్టు, మళ్ళీ అడిగితే కొట్టు, మళ్ళీ అడిగితే కొట్టు. ఎందుకని అది అనుభవించిన వాళ్ళకి తెలియాలి, ఇంకొకరికి ఎలా అర్థమవుతుందండి. నొప్పే కాదండి ఆనందం కూడా అటువంటిది. మీరు చెడు గురించి ఆలోచించండి, మంచి కలిగేటువంటిది ఒక ఆనందం కలిగినా కూడా ఎవరు ఆనందం వాళ్ళదే, ఇంకొకరికి ఎలా వస్తుందండి. అంత జిలేబీ ఎలా తిన్నావరా అంటారు, నీకు ఇష్టమై చేయాలి జిలేబీ తింటున్నావా అని అంటే వీడేదో తింటాడు కదా ఆవకాయ, ఏదో నీ ఆవకాయను ఎంత తిన్నావంతా, నా జిలేబీ నేను తిన్నాను, దేని ఆనందం దానిదే. అలాగే ఇవన్నీ కొన్ని ఇంద్రియాల యొక్క చాపల్యమే కానీ మన జీవితంలో పొందేటువంటి ఆత్మానందం ఉన్నదే, పరమాత్మ యొక్క అనుభూతి ఉన్నదే, అది ఇంతవరకు
ఎంత వ్రాసినా అక్షరాలు సాగుతాయి. అది అనుభవైక వేద్యము అన్నారు. ఏది అనుభవ వేద్యము? పరమాత్మతో ఉన్నటువంటి అనుభూతి, అది అనుభవం. అనుభవించి తీరాల్సిందే. అది ఎంత చెప్పుకున్నా అది సాగునటువంటి. అటువంటి భగవంతుని యొక్క ఆనందాన్ని పొందడం కోసం మనకి ఉన్నతమైనటువంటి మానవ జన్మ కలిగింది. మనం ఎంత పుణ్యం చేసుకున్నామో తెలియదు, కాని ఒక సమర్థులైనటువంటి గురు పాదాన్ని ఆశించే భాగ్యము నాగేశ్వరరావు లాంటి వాడికి తల్లిదండ్రులు ఎలా ఇచ్చారో మనందరికి కూడా మన తల్లిదండ్రులు చూపించినటువంటిదే మార్గం. మనకి ఏం తక్కువైంది కనుక? అందుకని మామూలు ఆస్తిపాస్తులు ఉన్నాయంటే ఖర్చు పెడితే అయిపోతాయి, కానీ ఈ ఆస్తి ఖర్చు పెడితే అవని సంపద. ఏది మళ్ళా చెప్తుంది, మీరా తల్లి తినేదిన పడచ్చుట వాయు అంటున్నారు. చోరున లేవై కరుచే నహి, చోరున లేవై దిన దిన బడత సవాము, దిన దిన బడత సవాము. మైలే రామ రతన రామరత్నం అనేటువంటి ధనాన్ని నేను పొందాను అమ్మంటున్నా. ఖర్చే నహి, నీ ఎంత ఖర్చు పెట్టినా నా దగ్గర తరగట్లా. దొంగలు ఎవరన్నా దొంగిలించాలన్నా కూడా వాళ్ళ వల్ల కావట్లేదు, కోరున్న లేవే. కానీ ఏమవుతుంది అక్కడ? నా దగ్గర మాత్రం ఇంకా తిని తిన రోజు రోజుకి ఇంకా పెరుగుతుందే గాని తరగటం లేదు. అది భగవన్నామం అంటే భగవన్నామం చేయగా చేయగా మనందరికి ఏమవుతోంది? పెరుగుతోంది భగవన్నామం అనేటువంటి, ఇంకా పెరుగుతుంది సంపద. తరిగేది కాదు. ఇవన్నీ ఏంటంటే చేయగా చేయగా ఖర్చు చేయగా చేయగా ఖర్చులైపోతూ ఉంటాయి. మన జీవితం కూడా నిన్నటికి వాటికి రోజుకి ఒక రోజు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి ఈ విధంగా. కానీ భగవన్నామం అనేటువంటిది మన విచారణ చేయగా చేయగా ఏమవుతోంది? మన మనస్సుని ఉద్వేగపరుస్తున్నాయి, సత్ఫలితాన్ని ఇస్తున్నాయి మనకి. మన మనసు యొక్క సంపద సమ్యక పదాన్ని చూపిస్తున్నాయి. దీని బడత్ సవాయో, అటువంటి భగవన్నామాన్ని పొందాను నేను అని ఆనందంగా తన్మయం చేస్తూ నృత్యం చేస్తూ పాడుతున్నాను. అలాగే ప్రతి భగవత్ భక్తుడు కూడా అటువంటి భగవంతుని యొక్క ప్రతి పరమానందాన్ని పొందడం కోసం మనం ఈ జీవితానికి వచ్చాం. అంతేగాని తినడం కోసం, తారడం కోసం, విషయాలు అనుభవించడం కోసం ఏముందండి? ప్రపంచంలో ఎన్నెన్ని అనుభవిస్తూ వెళ్ళిపోతున్నాయో మళ్ళీ తిరిగి చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కనుక, తీసుకెళ్లే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చిల్లి గబ్బ కూడా ఎవరితోనో వెళ్ళదు, ఎవరు తీసుకెళ్లేదు. అందుకని మనం ఆలోచించాలనేటువంటి ఇది బోధ అనేటువంటిది, ప్రవచన కార్యక్రమాలు అనేటువంటివి, అలాగే భగవన్నామ సంకీర్తన అనేటువంటిది, ఇవన్నీ కూడా మనం వెంటబడి వస్తే ఖర్చు కాదు మనకి. నువ్వు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు సమయాన్ని. అవుతున్న సరస్వతి స్వామికి వారు అనుకునేవారట, నాకు ఎంత సమయం ఇస్తావయ్యా భగవన్నామం కోసం అని. భగవన్నామం చేయడానికి నువ్వు నాకు ఎంత సమయం ఇస్తావు? నీ ధనధాన్ని భోగభాగ్యాల అవసరంలా నాకు. తనకు సమయాన్ని ఎంత సమయం ఇవ్వగలవు? నువ్వు ఎంత సమయాన్ని భగవంతుడికి ఇవ్వగలుగుతావో అది నీకు జమ అవుతుంది. ఏది ఆయన లిస్ట్ లోకి వెళ్ళవు. ఎవరి లిస్ట్ లోకి? చిత్రగుప్తు లెక్కలలో నీకే రెక్కదు పరమార్థము ఎరిగితే. చిత్రగుప్తు లెక్కలలో నీకే రెక్కదు పరమార్థం ఎరిగితే. అందుకని ఆయన లెక్కలకు మనం అందం ఇంకా. ఎందుకని? ఎవడిని కూడా శాసించేటువంటి పరశివ స్వరూపుడైనటువంటి గురుదేవుడి యొక్క పాదాల చెంత మనం మన జీవితాన్ని పునీతం చేస్తున్నాం. అటువంటి ధన్యజీవి ఎవరు? మనం ఈ పేరుతో మొన్నటిదాకా ఉపాధికి ఆ పేరు కలిగి ప్రకాశించినటువంటి నాగేశ్వరరావు అనబడేటువంటి వ్యక్తి ఇప్పుడు ఈశ్వరత్వాన్ని సిద్ధింపజేస్తున్నారు. మరి రైతు ఎక్కడ అవుతుందో, ఇక్కడ మరి జన్మ లేదు. కర్మ ఉంటేనే జన్మ కలిగే, అది మనం ఆచరించే పద్ధతులను బట్టి ఉంటుంది అక్కడ. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి సుకృతానికి నోచుకున్నటువంటి
మరి ధర చాలా బాధగా ఉంటుంది, లేదని ఎలా చెప్పగలుగుతాం చెప్పండి. ఇప్పటిదాకా ఒక విగ్రహంగా కనిపించాడు ఇంట్లో, హడావుడు చేశాడు, ఇంటికి వస్తూ అన్ని రెడీగా ఉంటాయా అనేవాడు, ఇంటికి వచ్చిందా ఇంకా పని కాలేదా అనేవాడు, ఇలాంటి హడావులు అన్ని ఎన్నో ఉండేవి.
ఉండేవా?
ఉండేవి. మరి ఇప్పుడు ఆ వ్యక్తి కనిపించేటప్పుడు మనకి వ్యక్తి అవ్యక్తాన్ని పొందాడు, పొందిన తర్వాత అది కనిపించే ఇంద్రియాలకి కనిపించేటువంటిది కాదు. ఇంద్రియాతీతమైనటువంటి శక్తిని మనం ఇక్కడప్పుడు మననం చేసుకుంటున్నాం, విచారణ చేసుకుంటున్నాం. అటువంటి స్థితిని మనం కూడా చేరుకోవాలని, మనమందరం నిరంతరం అటువంటి స్థితిలో ఉండాలని గురుదేవుడు మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం, సత్వ రజస్తమ గుణాలు అక్కడ ఏమయ్యాయక సత్యము శివము సుందరంగా మారి కుద్యమైనది అత్యంత సౌందర్యమైనటువంటి ఆత్మ సౌందర్యాన్ని కలిగి, అలాగే మనకున్నటువంటి ప్రారంభ కర్మను అనుభవిస్తున్నాము. తెలిసేవాడైనా ఆగామి కర్మ సంపాదించుకుంటాడే చెప్పండి. ఏమండి పైగా ఏమన్నారు అక్కడ మహాత్ములు కూడా, ఒకవేళ కర్మ ఉన్నప్పటికీ నువ్వు గనక నామాగ్ని చేత జ్ఞానాగ్ని చేత జ్ఞానాగ్ని చేత నువ్వు దహించుకోగలవు, దానికోసం ప్రయత్నం చేయి. అప్పుడు ఇక కర్మ అనేటువంటిది శేష కర్మ మిగిలేదంటూ ఏమీ లేదు. జ్ఞానాగ్ని దగ్గ కర్మ అని తమాపు గురుదేవులు మనకి చెప్పారు. జ్ఞానాగ్ని దగ్గ కర్మ అని తమాపు పండితం. జ్ఞానాగ్ని అంటే పెద్దగా కనిపిస్తోందేమో, నువ్వు అంత దాకా వెళ్ళకాలి. కొన్ని ధ్యానము అనేటువంటి అగ్గని అంటే ఏమన్నాము, ధ్యానానికి కూర్చుంటే నిన్నటి జ్ఞాపకాలు రేపటి జ్ఞాపకాలు ఇప్పుడు ఎందుకు కూర్చున్నాము అన్న విషయాన్ని మర్చిపోతే నేటివి రేపటివి ప్లాన్ లేదు. నేటి సంగతిని గుర్తు తెచ్చుకుంటే ఏమవుతోంది, ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడే ఉంటున్నావు అనుకుని ఈ రోజు నీ ఇల్లు చక్క పెట్టుకుంటే రేపటికి నీ ఇల్లు ఇంకా కొత్తగా ఉంటుంది. అందుకని మనకి కర్మరహితం అయితే జన్మ అనేటువంటి దానికి ఉండదని మన మహాత్ములు మనకి సెలవిచ్చారు. అటువంటి సాధనా సంపదలో మన జీవితాలన్నీ కూడా ముందుకెళ్తున్నాయి. కాబట్టి అటువంటి గురుదేవులు మన అందరికి కూడా అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని ప్రసాదించి సర్వదా గురు పాదములు రక్షించు బాబ. సుఖీ భవ సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యశ్వర్యములను ఉత్తర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్ నామామృత సహస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరి ఓం.